అలాగని అంటకాగిపోకూడదు. నీకు పరమ భేదాభిప్రాయం ఉంది, అలా ఉండకూడదు, అది వైదికం కాదు, అలా జీవించకూడదని ఉంది, అంటకాగిపోకూడదు. ఎక్కడుంచాలో అక్కడ ఉంచాలి. ఎక్కడుంచాలో అన్న మాటలో అర్థం అసలు వెళ్ళకపోవడము అన్నది ఉండకూడదు, తెలిసి ఉండాలి. ఆయన అంగీకరించడం మన జీవన విధానాన్ని, కాబట్టి ఆయన మర్యాద అది అంతే. ఆయనలా మనం బతకలేము, ఆయన అలా బతకగలడు, ఆయనకు ఆ సంస్కారం ఉందని తనతో విభేదించేవాడు కూడా ఒప్పుకోగలగాలి, అలా ప్రవర్తించగలగాలి. నేను అలా ప్రవర్తిస్తాను, అది ఆయన పరిణితి. ధర్మవ్యాధుడు చూడడానికి మాంసం అమ్మేవాడిలా ఉంటాడు, నాలుగో వర్ణమునకు చెందినవాడు, కానీ ఆయనకి ఎంత పరిణితి ఉందో చూడండి. కాబట్టి మృత్యు బంధుతతి దాల్మి వహింతు అసూయ చెయ్య, నేను అసూయ దగ్గరికి రానివ్వను. అసూయ అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? తనకి లేదని ఏడవడం కాదు, వాడికి ఉందని ఏడవడం. ఇప్పుడు దానివల్ల వచ్చే ప్రమాదం ఏమిటంటే, నాకు లేదని నేను ఏడిచాను అనుకోండి, ఆ ఏడుపు మాన్పచ్చు. అవతల వాడికి ఉందని ఏడిచాను అనుకోండి, నా ఏడుపు మాన్పడం మీ చేతిలో లేదు, నాశనం అవడం ఒక్కటే జవాబు ఉంటుంది. ఎందుకని? నాకు లేదని ఏడిస్తే ఓ 100 రూపాయలు మీరు ఇవ్వచ్చు, నాకు ఇల్లు లేదని ఏడిస్తే మీరు ఇల్లు కట్టించవచ్చు, నాకు ఆవు లేదని ఏడిస్తే మీరు ఆవు ఇవ్వచ్చు, అవతల వాడికి 1000 రూపాయలు ఉన్నాయని ఏడిస్తే మీరు వాడు 1000 రూపాయలు ఎత్తు రావాలి ఇంకంతే. అప్పుడు మీరు ఎలా నన్ను శాంతి పోని 1000 రూపాయలు అట్టుకొచ్చారు, ఇంకోటిని చూసి ఏడుస్తాను? ఆ గుణం లోపల ఉన్నప్పుడు ఏడవకుండా ఎలా ఉంటాను? అప్పుడు ఎంత ఉంటే నేను తృప్తిగా ఉంటాను చెప్పండి? అది ప్రమాదం. అసూయ అన్న మాటకు అర్థం ఏంటంటే, తనకున్న తనకి లేదని ఏడవడం కాదు, ఇంకోటికి ఉందని ఏడవడం. అది బహుప్రమాదకారి, అలా ఉండకూడదు. అందుకే దానికి విరుగుడు చెప్తుంది శాస్త్రం. దానికి విరుగుడు ఏమిటంటే, అవతలవాడిని తనవాడిగా భావన చేయడం. మా అండం నేర్చుకున్నారనుకోండి, మీకు భేదం ఉండదు. ఎవరినైనా చెప్పేటప్పుడు ఎవరు అనుకుంటున్నారు, మా కుటుంబరావు గారండి అంటున్నారు అనుకోండి, మీకు అసూయ ప్రబలదు. ఎందుకంటే మావాడు అన్నప్పుడు ఆయనవన్నీ మీవే, ఆ సంతోషం మీకుంటుంది, అసూయ ఏర్పడదు. రెండు, చక్కగా అలా వృద్ధిలోకి రావాలి. అలాంటి వాళ్ళు 10 మంది స్నేహితులు ఉంటే కదా మనకి, మనకి రేపు పొద్దున్న ఏమైనా అవసరం వస్తే ఆదుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు వృద్ధిలోకి రావాలి, అలా నిలబడాలనుకోవాలి. అది అసూయకి విరుగుడు. తప్ప అసూయని మీరు అవతలవాడు బాగుపడిపోతున్నాడని ఏడవడం అలవాటైపోయింది అనుకోండి, పరిష్కారం ఒక్కటే ఉంటుంది, నాశనం అయిపోవడం ఒకటే. అదే దుర్యోధనుడికి ఉంది, అందుకే బాగుపడలేకపోయాడు జీవితంలో. ఆయనకి లేక కాదు, పాడైపోయింది. పాండవులకు ఉందని ఏడిచాడు, అది ఎవరూ ఏమీ చేయలేరు. ఎందుకంటే వాళ్ళకున్న పరాక్రమం అటువంటిది, ఎక్కడి నుంచి వస్తుంది రమ్మంటే ఇప్పుడు రాదు. అందుకని వాళ్ళ మీద అసూయ పడ్డాడు. అసూయ ఏం చేస్తుంది? కలహానికి దారితీస్తుంది. ఆ కలహం ఏం చేస్తుందంటే, ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు ఉండేట్టు చేస్తుంది. పోయాడు దుర్యోధనుడు, ఉన్నారు పాండవులు. ప్రమాదకర గుణము, దాన్ని ప్రజ్వరిల్లనివ్వను. అసూయని పసిగడుతూ ఉంటాను, నన్ను నేను పరిశీలిస్తూ ఉంటాను, వాడు బాగుపడుతున్నాడని నేను ఏడుస్తున్నానా చూసుకుని వెంటనే ఊరుకో పెడతాను. నాకు ఇది చెప్తున్నప్పుడు మరి నేను ఈ మాట ఎంతవరకు చెప్పచ్చు అన్నది నాకు నా మీద నాకే నిశ్చితాభిప్రాయం లేదు, కానీ ఒక మంచి విషయమే కాబట్టి నేను ప్రస్తావిస్తే దోషం లేదు అని అనుకుంటున్నాను. నేను విశాఖపట్నంలో చదువుకునే రోజుల్లో ద్రోణందాసు సత్యనారాయణ గారని ఒక రాజకీయ నాయకుడు ఒక పార్టీ మీద పోటీ చేశారు, తిన్నేటి విశ్వనాథం గారని వారు ఒక పార్టీ మీద పోటీ చేశారు. నేను ఏదో కారణానికి ఓ సెంటర్లో నిలబడి ఉన్నాను, ఏ బస్సు ఎక్కడానికో దేనికో. ఆ 4 రోడ్ల కూడల్లో మాట్లాడడానికి ఇట్నుంచి తెన్నేటి విశ్వనాథం గారు కారులో వచ్చారు, అట్నుంచి ద్రోణందాస సత్యనారాయణ గారు కారులో వచ్చారు. ద్రోణందాస సత్యనారాయణ గారు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆ రోజుల్లో తెన్నేటి విశ్వనాథం గారికి తెలుసు. ద్రోణందాస సత్యనారాయణ గారు దిగారు, ఇటు విశ్వనాథం గారు దిగారు. అది పెద్దరికం అంటే, గబగబా వెళ్ళి విశ్వనాథం గారు ద్రోణందాస సత్యనారాయణ గారి చేయి పట్టుకుని, బుద్ధుందా, ఎన్నికలు శాశ్వతం అనుకుంటున్నావా, 5 ఏళ్ళు ఏమిటా మొహం ఎంత నల్లహ ఉందో చూడు, ఎందుకు అంత తిరిగేస్తున్నావు, ఆరోగ్యం పాడైపోతే ఎవరిస్తారనుకుంటున్నావు, ఎండలో తిరక్కు అని తన కారులోంచి మజ్జిగ తెప్పించి ఇచ్చారు. ఇస్తే ద్రోణందాస సత్యనారాయణ గారు మజ్జిగ తాగి విశ్వనాథం గారి కాళ్ళ మీద పడిపోయారు, మిమ్మల్ని నేను ఆశీర్వచనం అడగకూడదు కానీ నేను గెలవాలని ఆశీర్వచనం చేయండి అన్నారు. ఒరేయ్, నేను గెలిచినా నువ్వు గెలిచినా కావలసింది అందరికీ క్షేమం చూడటమేరా, విజయీ భవ, తప్పకుండా గెలు. అది అసూయ లేకపోతే. నా జీవితంలో నేను మరిచిపోలేని సంఘటన, అది అసూయ లేకుండా ఉండడం అంటే. అందుకే మహానుభావుడు తెన్నేటి విశ్వనాథం గారి పేరు చెప్తే ఇప్పటికీ అంత గౌరవిస్తారు. కాబట్టి అది పుట్టుకతో రావాలి, ఆ సంస్కార బలం అంత తేలిగ్గా రాదు, అవి మెరుపులు. అటువంటి వాళ్ళు ఎక్కడున్నా అందంగానే ఉంటుంది. కాబట్టి నేను అసూయతో ఉండను. ఎందునూ మది తృష్ణ సాంప, తృష్ణగా మారుతోందేమో పరిశీలిస్తాను. తృష్ణగా మారుతుంటే తెంపేస్తాను. తృష్ణ అంటే సుఖం లేదు అని తెలిసి దానికోసం విపరీతమైన వెంపర్లాట. మృగతృష్ణ అని ఉంటుంది, ఎడారిలో ఎక్కడో నీళ్లు కనపడినట్టుగా ఉంటాయి, జంతువు పరిగెడుతూ ఉంటుంది, ఆ నీళ్లు మళ్ళీ దూరంగా వెళ్ళినట్టు ఉంటాయి, మళ్ళీ పరిగెడుతూ ఉంటుంది, దాహంతో పడిపోయి చచ్చిపోతుంది. తప్ప అసలు అందులో నీళ్లు ఉండవు, దానికి దొరకను దొరకవు. తృష్ణ అంటే ఆర్పలేని కోరిక. తృష్ణ ఎవరిని పట్టుకుందో వాడు తృణము అయిపోతాడు. తృణము అంటే గడ్డిపరక. తృష్ణ తిప్పేస్తుంది వాడిని, ఇక కళ్ళు కనపడవు. తృష్ణకి వశుడైపోయాడా, ఇక ఆపలేరు. నెయ్యి పోసి అగ్నిని ఎలా ఆర్పలేరో, కోరికలు విజృంభించడాన్ని ఊరుకుంటే, అర్థం పర్థం లేకుండా పెరిగిపోతే కోరికలు, అవి తృష్ణ. దానికోసం అలా తిరుగుతూనే ఉంటాడు, దానికి అంతే ఉండదు. అలా తిరిగితే జీవితకాలం వృధా అయిపోతుంది. చివరికి ఇంత కష్టపడి తృష్ణతో తిరిగి సంపాదించింది బిడ్డలకి వెళ్ళిపోతుంది, తను సాధించకున్నది ఏమీ ఉండదు. కాబట్టి తృష్ణ ఏర్పడుతోందా కోరికగా ఏర్పడుతోందా చూసుకుంటాను. అది వైదికమైన కోరిక, నాకు కలగచ్చా కోరిక తప్పులేదు అనుకున్న దాన్ని అనుమతిస్తాను, అది తృష్ణ అనుమతించాను. కోరికకి తృష్ణకి తేడా ఉంటుంది. నాకు కొడుకు పుట్టాలి కోరిక, అంగీకారం, ఒప్పుకున్నారు శాస్త్రం. ఎందుకని, కొడుకు పుట్టాలి, పితృణం తీరాలి. నాకు కూతురు ఉండాలి, కన్యాదానం చెయ్యాలి, ఒప్పుకున్నాం. నాకు ఇల్లు ఉండాలి, అందులో ఉండాలి. అంతఃపురం అయ్యి ఉండక్కర్లేదు, నేను తలదాచుకోవడానికి ఒక గూడు చాలు, ఇల్లుంది తృప్తి. నేను వెళ్ళడానికి ఓ వాహనం ఉండాలి, అది మోటార్ సైకిలా ఏసీ కారా పక్కన పెట్టండి, నేను వెళ్ళడానికి వాహనం ఉంది తృప్తి. అది ఉన్న ఇల్లు కాదు, పెద్ద ఏడంతస్తుల మేడ తృష్ణ, తలదాచుకోవడానికి గూడు కోరిక. సంతానం కలగాలి, వాడి యొక్క ప్రతిభకి తగిన పదవిలోకి వాడు కూర్చోవాలి, కాదు వాడు కలెక్టరే అవ్వాలి తృష్ణ. తృష్ణకి కోరికకి తేడాని పరిశీలిస్తే మనిషి అగ్గగ్గలాడి తృణము కాడు. కోరికకి తృష్ణకి తేడా తెలియకపోతే తృణమైపోతాడు. అందుకే నేను తృష్ణకి లోనవుతున్నానా చూసుకుంటూ ఉంటాను. తృష్ణకి నేను వశుడను కావట్లేదు, నేను చక్కగా ఉబ్బిడిగా ఆ కోరిక తీర్చుకుంటూ ఉంటాను. పుణ్యమునకు మాత్రము అది అన్వయం కాదు. పుణ్యమునందు తృష్ణ ఉండవలసిందే, ధర్మమునందు పుణ్యమునందు శుశ్రూషయందు తృష్ణ ఉండాలి. ఇంకా చెయ్యాలి, ఇంకా చెయ్యాలి, ఇంకా చెయ్యాలని తాపత్రయం ఉండాలి. విద్యయందు కూడా, విద్యయందు వాంఛా పరివృధియును ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికి. కాబట్టి పరదోష కథా విముఖుండ ఎప్పుడు, ఎప్పుడు ఇతరుల విషయాలు తెలుసుకోవడం మీదే మక్కువ ఉంటుంది కొంతమందికి. మీరు చూడండి, నేనే చూస్తుంటా చాలామందిని, వాళ్ళకి ఎక్కువ కావాల్సింది ఏమిటంటే ఊళ్ళో వాళ్ళ ఉన్న విశేషాలన్నీ ముందు కావాలి. ఎక్కడ ఏం జరుగుతోందో వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడం మీద ఉన్న శ్రద్ధ నిజంగా శాస్త్రం తెలుసుకోవడం మీద కించిత్ కూడా ఉండదు, దూరంగా పెట్టేయవలసిందే. పరదోష కథా విముఖుండన్, ఇతరులు ఏదైనా తప్పు చేస్తే దాన్ని చెప్పడం ఎంత సరదాయో కొంతమందికి. ఏంటండి ఏంటండి అని వింటాడు. ఆ తప్పు వినాలనే కుతూహలాన్ని నేను వదిలేసుకున్నాను ప్రయత్నపూర్వకంగా. ఎవరైనా ఇంకోళ్ళ తప్పు మాట్లాడితే విముఖుడను, వినను, వెళ్ళిపోతాను. అప్పుడు ఏమవుతుంది, అసలు నీకు అవతల వారిని తక్కువ చెయ్యాలనే ఆలోచనని ఎందుండదు, నీ మనసు పవిత్రంగా ఉంటుంది, శౌచ్యం నిలబడి ఉంటుంది. అందుకని నేను అవతల వారిని చిన్న బుచ్చి తక్కువ చేసే మాటలు వినను. ఎంతో అవసరమైతే ఏదో అవతల వారితో ఏదో కార్యం నడపవలసి వస్తే తెలుసుకోవడం వేరు, అదే పనిగా ఊళ్ళో వాళ్ళందరి గురించి తక్కువ చేసి మాట్లాడుతూ ఉండడం వేరు. మీరు కొంతమందిని చూడండి, నోరు విప్పితే అంతే, పురాణం ఉపన్యాసం అంతా వింటారు, ఇంటికి వెళ్ళిపోతూ చేసే పని అది. ఆఖరికి అది గురువుగారి కుటుంబ వ్యవహారం అని కూడా ఉండదు, అక్కర్లేని ప్రతి విషయంలో వేలు పెడతారు. నా దగ్గరున్న అంతేవాసుల్లోనే నేను ఎంతోమందిని చూశాను, బతుకు బజార్న పడుతుందని బయట పెట్టలేదు, కానీ ఎంతోమంది ఉంటారు అలా. ఇది మనం ఆయన కుటుంబ విషయంలో మనం వేలు పెట్టచ్చా అన్న మర్యాద కూడా ఉండదు, అంత టెంపరితనంతో ప్రవర్తిస్తారు కొంతమంది. కాబట్టి నేను పరదోషకథా విముఖుణ్ణి, నేను ఇతరుల యొక్క దోషములు వినడానికి అంగీకరించను, నేను శాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి ఇప్పుడు నేను ఈ స్వభావాన్ని ప్రయత్నపూర్వకంగా ఏర్పాటు చేసుకున్నాను, ఇది పుట్టుకతో వచ్చింది కాదు, ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకున్నాను. అంటే ఈ గుణములు ఉంటే చాలు, నాలుగవ వర్ణములో ఉన్నవారికి ఈ గుణములు ఏర్పరచుకోగలిగితే చాలు, వారు తరించిపోయినట్టే. ఇంకా యజ్ఞాలు చెయ్యాలా యాగాలు చెయ్యాలా అన్నది అన్వయం కాదు, అది వేరొకరి విషయం. ఒకటే ప్రభుత్వం అయినా రేషన్ కార్డు ఇచ్చేవాడు ఒకడు, తీర్పు చెప్పేవాడు ఒకడు, గ్రంథాలయం నడిపేవాడు ఒకడు, కారాగారంలో పెట్టేవాడు ఒకడు, ఉత్తరాలు బట్వాడా చేసేవాడు ఒకడు, ఎవడి శాఖ వాడిదే, ఒకడి పని ఇంకొకడు చేయడు, అంతా ప్రభుత్వ కార్యాలయమే కదండి అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెడితే రేషన్ కార్డు ఇవ్వరు, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మా ఇంట్లో దొంగలు పడ్డారంటే కేసు రాసుకోరు, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్ళాలి. ధర్మం కూడా అంతే, ఎవరు ఏది పాటించాలో అది పాటిస్తే చాలు వాళ్ళు తరించిపోతారని చెప్పి. కాబట్టి నేను ఇవి పాటిస్తాను, పాటించి తరించాడా లేదా ఒక్కటే గుర్తు, వచ్చిన బ్రాహ్మణుడి మనసులో ఏముందో కూడా తెలుసుకోగలిగాడా, అంటే ఆ స్థాయిని పొందేశాడా లేదా, పొందేశాడని గుర్తు. కాబట్టి నాయన నేను నా గురించి చెప్పవలసి వచ్చింది తప్పలేదు, ఎందుచేత చెప్పవలసి వచ్చింది అంటే నేను నీ మనసులో సరి అయిన అభిప్రాయాన్ని పొందాలి. నేను ఏదో మాంసం అమ్ముతున్నానని నాకేం తెలుసని నీ మనసులో ఒక అభిప్రాయం ఉంది, నేను ఏం చేస్తుంటానో ముందు చెప్పకపోతే నీ మనసులో నా మీద ఒక సరి అయిన అభిప్రాయం ఉండదు, ఉండనప్పుడు నేను చెప్పేది నీ తలకెక్కదు, వీడు చెప్పేవాడా అనిపిస్తుంది, అందుకు చెప్పవలసి వచ్చింది, దానికి బాధపడుతున్నాను అన్నాడు. అంటే తనని తాను పొగుడుకోవడం అవలా, నేను ఇలా చేస్తా అలా చేస్తా అంటే అది తప్పలేదు చెప్పవలసి వచ్చింది. అంటే ఆయన ఇంకొకరికైతే అలా చెప్పుకోడు, తన గురించి తాను చెప్పుకోడు, తప్పక చెప్పవలసి వచ్చింది, అలా తనని తన గురించి తాను చెప్పుకున్నందుకు బాధపడుతున్నాడు, ఇంకొక తను చెప్పుకొని ఉత్తమ గుణం బయటికి వచ్చింది అది. కాబట్టి ధర్మం గురించి నీతో మాట్లాడతాను విను, ధార్మికులు సలుపు ఉత్తమ కర్మము చెడనాడు నాస్తిక జనం విను, ఆ దుర్మతుల తెరగు గైకొని ధర్మము నెడ ప్రీతి వదల తగదు బుధనుకొను. లోకంలో ధర్మాన్ని పట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, ధర్మం గురించే మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటారు, అసలు ధర్మం గురించి మాట్లాడకుండా ధర్మాన్ని ఎప్పుడూ పట్టుకొని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఏమిటండి ధర్మం, ఏమిటండి అవన్నీ, ఏడు పురాణం, ఏడు వేదం, ఏమిటి కావ్యం, ఏమిటి అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. రాముడు నడిచినట్టు నడవాలండి అనేవాళ్ళు, రామాయణాన్ని నమ్ముకునేవాళ్ళు, రామాయణంలో చెప్పినట్టు బ్రతికేవాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ ప్రయత్నపూర్వకంగా ధర్మం గురించి చెప్పి ధర్మాన్ని నమ్ముకుని బతుకుతున్నవాడి పక్కన నువ్వు చేరు తప్ప, ఆ ఏమి ధర్మం ఏమి వేదం అనేటటువంటి వాళ్ళ దగ్గరికి మాత్రం వెళ్ళకు, ఎందుకంటే వాళ్ళ మాటలు ఎక్కువగా వింటే నీ మనసు అలాగే తయారవుతుంది, ఆ ప్రవర్తన చేత పాడైపోతావు, అందుకని వద్దు. నువ్వు ధర్మాన్నే పట్టుకునే ప్రయత్నం చెయ్యి తప్ప ధర్మ వ్యతిరేకమైనటువంటి సభలకి ధర్మ వ్యతిరేకమైన ప్రబోధాల్ని వినవద్దు, ధర్మ వ్యతిరేకమైన ప్రవర్తన కలవారితో కూడవద్దు. అది అసలు ధర్మం గురించి తెలుసుకోవలసిన మొదటి విశేషం. ఇక దానంబు సత్యంబు తపము యజ్ఞము ఆర్జవము కామ లోభాది వర్జనంబు గురుజన శుశ్రూష క్రోధ రాహిత్యంబు దమము సంతోష మధ్యయన నిరతి దాంభికత్వము లేమి దైన్యంబు వరయమి అనసూయ అనహంక్రియాభియుక్తి తలపంగ ఆద్యమైతనరు ధర్మమపిడు కొనియాట నాస్తిక కోష్టి జనమి శీల సంరక్ష తీర్థ సంసేవ శౌచము అఖిల భూతంబులందు దయార్ధ్రుడుట మిత హితోక్తులు సంసిత మిత్ర గుప్తి ఇన్నియును శిష్ట చరితంబులు ఇద్దర చరిత. మంచివాడు, ఆయన చారిత్రము మంచిది, ఆయన నడవడి మంచిది అనిపించుకోవాలి అంటే లోకంలో చాలామంది ఒక వ్యక్తిని ఆయన చాలా ఉత్తముడు అని అనాలి అంటే ఇదిగో ఈ గుణములను ప్రయత్నపూర్వకంగా తెచ్చుకోవాలి, అవి తమంత తాము రావు, నువ్వు ప్రయత్నం చేసి తెచ్చుకోవాలి. దానంబు దాచుకో అని చెప్తుంది కానీ మనసు ఒకళ్ళకి ఇచ్చుకో అని చెప్పదు, దాచుకో అన్న మనసుని దెబ్బ కొట్టి ఇవ్వడం అలవాటు చేసుకోవాలి. కాబట్టి దానంబు సత్యంబు, ఎందుకు ఇప్పుడు ఆ నిజం చెప్పడం అని చెప్పడం మానేస్తాడు కాదు, ధైర్యంతో సత్యమే చెప్పగలగాలి. తపము. తపము అంటే ఇక్కడ ఇంద్రియ నిగ్రహము అని. ఇంద్రియములను నిగ్రహించాలి. గుర్రాల్ని విడిచిపెట్టినట్టు విడిచిపెట్టకూడదు. యజ్ఞము, దేవతలకి హవిస్సునిచ్చేటటువంటి ప్రయత్నం చెయ్యాలి. అలాగే ఆర్జవము. ఆర్జవము అన్న మాటకు అర్థం ఏమిటంటే రుజువర్తన, ముక్కుకు సూటిగా ఉండుట. మూడిటి యందు అంటే మనసులో ఏది ఉన్నదో దానినే చేయుట, దానినే మాట్లాడుట. మూడిటిని ఏకీకృతం చేయడం అలవాటైతే మనస వాచ కర్మణ ఏకీకృతమైతే రుజుత్వం అంటారు. ఆ రుజుత్వమునందు నిలబడుట. కామలోభాది వర్జనంబు, కామము లోభము మొదలైన దుర్గుణాలకి దూరంగా జరగడానికి ప్రయత్నం చేయడం, అవి మనని విడిచిపెట్టేటట్టుగా ప్రవర్తించడం. గురుజన శుశ్రూష, గురువు గారికి శుశ్రూష చేయడం. క్రోధరాహిత్యంబు, క్రోధాన్ని విడిచిపెట్టడం. అలాగే బాహ్యేంద్రియ నిగ్రహాన్ని, అంతరింద్రియ నిగ్రహాన్ని అలవాటు చేసుకోవడం. సంతోషము, ఉన్నదానితో తృప్తిగా జీవనం చెయ్యగలడం. అధ్యయన నిరతి, కొత్త విషయాల్ని మంచి విషయాల్ని తెలుసుకోవాలనే కుతూహలం, వింటూ ఉండడం చదువుకుంటూ ఉండడం. కాబట్టి అధ్యయన నిరతి, దాంభికత్వము లేమి, పైకి ఒకలా ఉండి లోపల ఒకలా ఉండడం. అలా ఉండకుండా లోపల పైన ఒకలాగే ఉంటే దంభం లేకుండా ఉన్నాడంటారు. దైన్యంబు వరయమి, ఎప్పుడు దిగులుగా ఎప్పుడు ఏమిటో పోగొట్టుకున్న వాళ్ళ ఏదో ఆలోచనతోటి బెంగ పెట్టుకుని కాకుండా ఉత్సాహంగా ఉండగలగడం. అనసూయ, ఇతరుల పట్ల అసూయ లేకుండా ఉండడం. అనహంక్రియాభియుక్తి, అహంకారాన్ని విడిచిపెట్టడం. తలపంగ ఆజ్యమైదనరు ధర్మమిపుడు కొనియాట, ఇవి ఎవరికైనా ఉండవలసినటువంటి లక్షణాలు. నాస్తిక్య గోష్ఠి జనమి, వేదము ప్రమాణము కాదని మాట్లాడే వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా తనంత తాను దూరంగా ఉండడం. శీల సంరక్ష, స్వభావం మంచిదిగా ఉండేటట్టుగా తనని తాను దిద్దుకోవడం. తీర్థ సంసేవ, తీర్థయాత్రకి వెళ్లడంలో అనురక్తిని చూపించడం. శౌచము, ఆంతరమునందు బాహ్యమునందు శౌచాన్ని నిలబెట్టుకోవడం. అఖిల భూతములందు దయార్ద్రుడగుట, అన్ని భూతముల యందు దయతో ప్రవర్తించడం. మిత హితోక్తులు, మాట్లాడేటప్పుడు అవతల వారికి హితం చెప్పేటప్పుడు మితంగా చెప్పడం. ఎందుచేత అంటే మీరు హితం చెప్పేటప్పుడు లఘువుగా చెప్పాలి. పెద్ద ప్రమాదం ఎక్కడొస్తుందంటే హితాన్ని దీర్ఘంగా చెప్పారనుకోండి, అవతల వాడికి చీకాకు వస్తుంది. ఈయన పాటించాడు ఏంటండి ఇవన్నీ అంటారు. అంటే మితంగా మాట్లాడాలి. అవతలవాడు ఎప్పుడైనా సరే దెబ్బతిని ఉన్నాడనుకోండి, తప్పు మార్గంలో ఉన్నాడనుకోండి, మీరు ఖండించి గంటసేపు ప్రసంగం చేస్తే వాడు ముదిరిపోయి వెళ్ళిపోతాడు, గట్టిపడిపోయి. అలా కాదురా నాయన, నీ అమ్మ నాన్న గురించి ఆలోచించి వాళ్ళు ఎంత ఏడుస్తున్నారో, వాళ్ళ కొరకైనా నువ్వు మార్రా. ఒక్క మాట, గాంధీ గారు ఆటోబయోగ్రఫీలో రాసుకున్నారు, తను చిన్న చిన్న దొంగతనాలు చేసినప్పుడు తండ్రి గారు కొట్టినా మారలేదు. ఆఖరిన తండ్రి గారికి నోట మాట లేదు, ఇక చనిపోయేటట్టుగా ఉన్నారు. అటువంటప్పుడు చేతి కంకణంలో ముక్క తీసి బంగారం అమ్మేశారు. ఆయన చేసిన దొంగతనం తండ్రికి తెలిసింది, మృత్యుశయ్య మీద ఉన్నారు. ఆయన గాంధీ గారిని కొట్టినన్నాళ్ళు గాంధీ గారు మారలేదు. చనిపోయేటప్పుడు ఇక మృత్యుశయ్య మీద ఉండి ఆ కొడుకుని దగ్గరికి పిలిచి గాంధీ గారి చేయి పట్టుకుని అలా చూశాడు తండ్రి. చూడడంలో ఎంతో బాధ కలిగింది. వీడు మారట్లేదు, దొంగతనాలకు అలవాటు పడుతున్నాడు, ఏమవుతాడో అని. నోట మాట రాలేదు, రెండు కన్నుల వెంట నీరు ధారగా తలగడా మీద పడింది. జీవితంలో గాంధీ గారి దొంగతనం చేయలేదు. నోటితో అన్ని చెప్పినవి మార్చలేకపోయాయి. తండ్రి కన్నుల నీరు గాంధీ గారిని మార్చి జాతిపితని చేసింది, ఫాదర్ ఆఫ్ ది నేషన్, ఈ జాతికంతటికి ఆయన తండ్రి. అందుకే ఒక్క మాట ఆయన మీద తక్కువ చేసి మాట్లాడకూడదు. తండ్రిని ఎలా మాట్లాడమో జాతికి తండ్రి గాంధీ గారు. ఆయనకి మనం ఆ గౌరవం ఇచ్చినప్పుడు ఆ గౌరవాన్ని నిలబెట్టకపోతే మంది తప్పు. తండ్రిని తిడితే కొడుకుని తిడతారు, కానీ తండ్రిని తిట్టామేమిట్రా అని ఆ తండ్రిని తిట్టరు. మళ్ళీ వెళ్ళి తండ్రిని తిట్టినవాడు వాడు పనికి మళ్ళేవాడు. గాంధీ గారిని తిడితే గాంధీ గారికి ఇప్పుడు ఆయన కొత్తగా మార్చుకోవలసింది లేదు, ఆయనకి కొత్తగా మనం తెచ్చే అపకీర్తి లేదు, మన నడవడి మనకి తెలియదు అని లోకానికి తెలుస్తుంది. కాబట్టి తండ్రిని తిట్టడం ఎటువంటిదో, జాతిపితని తిట్టడం అటువంటిది, సృష్టికర్తని తిట్టడం అటువంటిది. చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టికర్త. అందుకే నేను తరచుగా బ్రహ్మ అన్నమాట ఒక్కటి ఆయన పట్ల మాత్రం వాడను, బ్రహ్మగారు అంటుంటాను. కారణం ఏమిటంటే సృష్టికర్త, ఆయన గౌరవానికి పాత్రులు. అందుకే బ్రహ్మ అన్న శబ్దాన్ని ఒక్కదాన్ని నేను ఏకవచనంలో ఎప్పుడు వాడకపోవడానికి కారణం అదే. సృష్టికర్త ఎందు గౌరవం ఉండాలి. ఆ గౌరవం నీకు మనసు నీ మనసు ఎటువంటిది అన్నది ఆవిష్కరిస్తుంది. బ్రహ్మగారిని ఏకవచనం చేసినా బహువచనం చేసినా ఆయనకు ఉండే గౌరవం ఆయనకు ఉంటుంది. ఇప్పుడు నా వల్ల ఆయనకు కొత్తగా గౌరవం వచ్చే కల్లా నా బతుకు ఎటువంటిదో లోకానికి తెలుస్తుంది నేను మాట్లాడే మాటను బట్టి. కాబట్టి ఆయన అంటున్నారు, అఖిల భూతముల యందు దయార్ధృడగుట మితహితోక్తులు సంసృత మిత్రగుప్తి. ఇది చాలా చాలా గొప్ప లక్షణం. నా మిత్రుడు కదా అని నమ్మి ఒక మిత్రుడు వచ్చి తన కష్టం చెప్పుకుంటాడు, ఇంత ఇబ్బందిలో ఉన్నాను నేను అని. అంతే, విని మిత్రుడికి సలహా చెప్పాలి, లేకపోతే మిత్రుడిని ఓదార్చి పంపించేయాలి. గోడకి చెప్పి వెళ్ళిపోతే ఎలా ఉండాలో మిత్రుడు చెప్పిన మాట విషయంలో అలా ఉండాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో పక్కకి చెప్పకూడదు. మిత్రుడికి మిత్రుడు నమ్మి చెప్పుకున్నాడు, చెప్పుకున్న దాన్ని ఇతరులకి చెప్పడం అతని జీవితాన్ని వీధిలో పడేయడం. విని మరిచిపోవాలంతే, అతన్ని ఓదార్చి పంపించేయాలంతే. అతను నీకు చెప్పుకోవడం ఓదార్పు కోసం వచ్చాడు, నువ్వు 10 మందికి చెప్పి చులకనం చేస్తావని రాలేదు. కాబట్టి అది నిలబెట్టుకోవడం, నీ వ్యక్తిత్వాన్ని పెంచుకోవడం. ఏమిటో పర్సనాలిటీ డెవలప్మెంటు అని విదేశాలలో ఉన్నటువంటి రచయితల పేర్లు ఉటంకిస్తూ చెప్తారు. మహాభారతంలోనూ రామాయణంలోనూ చెప్పిన కన్నా గొప్పగా చెప్పగలిగిన వాళ్ళు ఉంటారేంటి, ఈ ఒక్క పద్యం చాలు పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏమిటో. కాబట్టి సంసృత మిత్రగుప్తి ఇమ్మియును శిష్ట చరితంబు లిద్ధ చరిత, ఇవన్నీ కూడా మంచి గుణములు కలిగిన వాడు, కీర్తివంతుడు, మంచి ప్రవర్తన ఉన్నవాడు అని చెప్పడానికి హేతువులు. అవి తమంత తాము రావు పుట్టుకలో ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోవాలి. ఏదైనా తెలియగానే ఎవరికి చెప్పేద్దామా అనిపిస్తుంది, నోరు మొయ్యి చెప్పద్దని మనసుకి మనసు యొక్క నోరు మొయ్యాలి. అది గుణం, అది సంపాదించుకోవాలి తాను కోరి కోరి. కాబట్టి వేద విహితంబులను శాస్త్ర విహితములను శిష్ట చరితంబులను అన చెప్ప నొప్పి ధర్మములు మూడు విధముల ధనలు చుండు కడగి ఇన్నియో సద్గతి కారణములు. సద్గతి అంటే మంచి గతి మార్గమునందు వెళ్ళి చేరుకోవలసిన దాన్ని చేరుకోవాలి అంటే ఎప్పుడూ కూడా మనం అనుసరించవలసినవి కొన్ని ఉన్నాయి. ఒకటి వేద విహితంబు, వేదమును ప్రమాణంగా తీసుకుని బ్రతకాలి. శాస్త్ర విహితంబు, శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుని బ్రతకాలి. శిష్ట చరితంబు, పెద్దలైన వారు ఎలా ప్రవర్తిస్తున్నారో అలా ప్రవర్తించాలి. నాలుగవది అంతరాత్మ ప్రబోధం. ఈ మూడు లేకపోతే లోకంలో, వేదము లేకపోతే, శాస్త్రము లేకపోతే, అటువంటి ప్రవర్తలగలిగిన పెద్దలు లేకపోతే అంతరాత్మ ప్రబోధం. కలియుగ లక్షణం ఏమిటంటే ముందు మూడు ఉన్నా వదిలేసి నాలుగో దాన్ని పెద్ద చేసి మాట్లాడటం. అంతరాత్మ ప్రబోధం నాలుగోదే తప్ప మూడింటిని దాటింది కాదు. అందుకే ఆ మూడు చెప్పి వదిలిపెట్టేశాడు ధర్మవ్యాధుడు, ఎంత పెద్ద మనిషో చూడండి. కాబట్టి ఈ మూడు సద్గతి చేరడానికి కారణములు. ఈ మూడిటిని ప్రమాణంగా తీసుకుని బ్రతకాలి ఎప్పుడు బ్రతికినా తప్ప ఇంకొకటి ఇంకొకటి ప్రమాణంగా తీసుకోకూడదు. కాబట్టి నాయన అహింస గురించి నీకు కొన్ని మాటలు చెప్తా. ఎందుచేత అంటే నేనేదో జంతువుల్ని చంపేస్తున్నాను, హింస చేస్తున్నాను అంటున్నావు కదూ, అసలు హింస అన్న మాట గురించి వేదం ఏం చెప్పిందో తెలుసుకో. వేదము ప్రమాణం తప్ప చంపడం హింస అయితే అసలు లోకంలో హింస చెయ్యనివాడన్నవాడు ఉండడు. హింసని గురించి వేదం ఏం చెప్తోందో చెప్తాను విను. ఫల మూలౌషధి శాకంబులు పశు మృగ తతులు భక్ష్యములుగా భూతంబుల కజుడు చేసెనని అస్ఖలితంబుగ మ్రోయు శృతులు కాదనవశమే. శృతులు వేదాలు చెప్తున్నాయి, చతుర్ముఖ బ్రహ్మగారు జీవకోటినంతటినీ సృష్టి చేసినప్పుడు వాళ్ళు తినవలసిన ఆహారం ఏమిటో నిర్ణయం చేశాడు. సమస్త ప్రాణికోటి అంటే పులులు సింహాల దగ్గర నుంచి మనుష్య కోటి వరకు తినవచ్చు అన్నదాన్ని ఆయన రెండుగా విభాగం చేశాడు, శాకాహారము మాంసాహారము అని విభాగం చేసి మాంసము జీర్ణమయ్యేటటువంటి వ్యవస్థ ఏదో నిర్ణయం చేశాడు, శాకాహారము జీర్ణమయ్యేటటువంటి వ్యవస్థ ఏదో నిర్ణయం చేశాడు. ఎలా నిర్ణయం చేశాడు? పుట్టుకతోనే మాంసమునందు అనురక్తి ఉంటే, ఆ చంపి తినడంలో అనురక్తి ఉంటే అది మాంసాహారి అని గుర్తు. ఎదురుగుండా తెచ్చి పెట్టినా తినకుండా శాకాహారంతో సమృద్ధిగా పెరగగలిగితే అది శాకాహారి అని గుర్తు. ఆ జీర్ణ వ్యవస్థకి ఇచ్చాడు ఆ శక్తి. కొన్నే దాన్ని జీర్ణం చేసుకుంటాయి, కొన్నికి విముఖత నోటిలో పెట్టుకుని నవలో జీర్ణం చేసుకోలేవు, అవి వాంతి అవుతుంది ఒకవేళ లోపలికి పుచ్చుకున్న. ప్రాణివర్గాన్ని అలా విభాగం చేశాడు. అందుకే ఏరుక్కు తీసుకెళ్లి మాంసం పెట్టండి, అది తినదు, బలవంతంగా నోట్లో కుక్కితే వాంతి అవుతుంది దానికి. ఒక్కొక్క జీర్ణ వ్యవస్థకి ఒక్కొక్క శక్తి పెట్టాడు పరమేశ్వరుడు. అందులో ఫలములు, పళ్ళు, మూలములు, వేర్లు, అలాగే కొన్ని కొన్ని కాయలు,
శాకంబులు, ఆకుకూరలు మొదలైనవి, పశువులు అలాగే మృగములు, వీటినన్నిటినీ కూడా తినేవాటిగా నిర్ణయం చేశాడు. ఎవరు అన్నిటినీ మనిషిని తినమని కాదు, కొన్నిటిని మృగాలు తినాలని నిర్ణయం చేశాడు, కొన్నిటిని మనుష్యుడు తినాలని నిర్ణయం చేశాడు. మనిషి పరమేశ్వర నిర్ణయమునందు యథార్థమునకు శాకాహారి. క్షత్రియుల్ని మినహాయించాడు. ఎందుచేత అంటే ఆయన యుద్ధభూమిలోకి వెళ్ళి న్యాయాన్ని సంరక్షించడానికి పోరాటం చేస్తాడు. అందుకని వాళ్ళు తినకపోతే దేహదారుఢ్యం నిలబడదు కాబట్టి వాళ్ళు తినవచ్చు అని అంగీకరించారు. కాబట్టి ఈ లోకంలో ఏవి ఏవి ఆహారంగా తీసుకోవాలి అని బ్రహ్మగారు నిర్ణయం చేసినప్పుడు అందులో మృగములు కూడా ఉన్నాయి, పశువులు కూడా ఉన్నాయి, వాటిని కూడా తినవచ్చు అని నిర్ణయం చేశాడు. అంటే అవి తినబడితే హింస అయితే అసలు అవి తినబడడానికి వీలుగా ఇంకొక ప్రాణిని ఆయన సృష్టించి ఉండకూడదు కదా. అంటే దాన్ని తినవలసింది, దాన్ని తింటే ఏది తిందో అది హింస చేసిందని చెప్పడానికి అవకాశం లేదు. ఓ కుక్క అలా వెళ్ళిపోతూ ఓ కోడి పిల్లని ఎత్తుకుపోయింది అనుకోండి, ఇప్పుడు కుక్క పాపం చేసిందని చెప్పకూడదు, అది మాంసాహారి, ఎత్తుకుపోతుంది అంతే, అది దాని లక్షణం అంతే. కాబట్టి అది దానికి అది ఆహారం, అది తినేస్తుంది అలా. ఇప్పుడు ఆ కోడి పిల్లని రక్షించుకోవలసిన యజమాని రక్షించుకోవాలి, రక్షించుకోకపోతే అది ఎత్తుకుపోతుంది. అలా తినమని బ్రహ్మగారే రచన చేశాడు, అందుకే తింటాయి అవి, దానికి అలవాటైపోయింది అలాగా. కాబట్టి అన్నీ హింస అని అహింస అని మాట చెప్పి పట్టుకోమనడం కష్టం. ఇక మనుష్యునికి సంబంధించినంత వరకు హింస చెయ్యొద్దు, హింస చెయ్యొద్దు అని నోటితో చెప్పడం చాలా తేలిక. అసలు మనుష్యుణ్ణి హింస చేయకుండా ఉండు అని చెప్తే హింస చెయ్యకుండా ఉండడం సాధ్యమా? అందుకే వేదం అంగీకరించలేదు, అన్నిటినీ హింస అని వేదం చెప్పలేదు. ఆ పరిణితి లేని వాళ్ళు హింస అంటే దేన్ని చంపకుండా ఉంటేనే అహింస అన్నారు, అలా అసలు ఎవరూ ఉండలేరు, ఆ చెప్పినవాడు కూడా ఉండలేడు. అహింస అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏది చంపకుండా నువ్వు బ్రతకలేవో వాటిని సాధ్యమైనంత తక్కువ చంపి బతికితే అహింసే. ఎలా అంటారేమో, చెప్తున్నాడు ధర్మవ్యాధుడు, హాలికుండెంతయు నోజతోదునగా శీరాగ్రంబున జోకి ప్రాణలనేకంబులు చచ్చు, హింస ఎది యౌనో కాదో వేయేలా మర్చులు నేలం జరించుచో పదములం త్రొక్కంబడుం పెక్కు జంతులు. హింసావిధి కాదనంగ వశమే దోషజ్ఞ యుహింపుమా. ఎంత పెద్ద ప్రశ్న వేశాడో చూడండి. అది వేదం మీద అధికారం ఉండి మాట్లాడటం అంటే, ఒక వ్యవసాయదారుడు నాగలి పట్టి దున్నుతాడు, ఆ నాగేటి చాలుకు తగిలి ఎన్నో ప్రాణులు చచ్చిపోతాయి అది భూమిలోంచి వెళ్ళిపోతున్నప్పుడు. అప్పుడు వ్యవసాయదారుడు హింస చేయలేదా? వ్యవసాయదారుడు పంట వేస్తే ఆ పంటలో ఉన్న ఫలితాన్ని నువ్వు తింటే ఆయన చేసిన హింసలో భాగం నాలుగో వంతు నీకు పడలేదా నువ్వు తిన్నప్పుడు ఆ పంట నీది కాదా? అలాగే అది హింసనాలా కాదనాలా? అప్పుడు ఏమండి నేను అన్నం తినకుండా ఎలా ఉంటానండి, ఆయన పొలంలో ఆయన నాగలు పెట్టి దున్నుతున్నప్పుడు కొన్ని ప్రాణులు చచ్చిపోతే మధ్యలోనే నాదే హింస అంటే, ఇప్పుడు ఆయన పొలం దున్ని ఆయన ఒక్కడే తిన్నాడా, వచ్చిన పంట నువ్వు కూడా తిన్నావా, పంట నీది పాపం ఆయనదినా నీకు వేస్తా ఉన్నారు. కాబట్టి నీ నువ్వు కూడా హింస చేసిన వాడివేనా? హింస చెయ్యొద్దు అని చెప్పడానికి అన్నం తిన్నావా? అన్నం తిన్నావంటే పాపం వచ్చిందా లేదా? ఇప్పుడు అసలు హింస చెయ్యొద్దని చెప్పడానికి నీకు అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవడు అహింసావాది? ఎవడసలు నూటికి నూరు పాళ్ళు హింస చేయకుండా ఉండగలిగిన వాడు ఎవరయ్యా? సరే, ఇది చెప్పడానికి ఒక ఆయన బయలుదేరాడు, ఎవరూ హింస చేయకండి అని చెప్పడానికి. బయలుదేరి కారెక్కి వచ్చాడు, ఆయన కారు చక్రాల కింద పడి చచ్చిపోయా అనేక ప్రాణులు. ఇప్పుడు ఆ చెప్పడానికి వచ్చినవాడు హింస ఎవరి ఖాతాలో పడినట్టు అహింస? ఆ వచ్చినవాడు మాట్లాడుతుంటే మైకు దగ్గర కూర్చున్న శబ్ద తరంగాల యొక్క ప్రకంపనలకి ఎన్నో ప్రాణులు చచ్చిపోతాయి. ఇప్పుడు ఆ పాపం ఎవడి ఖాతాలో వేయాలి? హింస చెయ్యొద్దని చెప్తున్నవాడి ఖాతాలోనే వేయాలా? వింటున్నవాడు కాదు, వాడు నిశ్శబ్దంగా ఉన్నాడు, ఈయనే గట్టిగా గొంతుటూ పడిపోయాడు. మరి ఈయన హింస చెయ్యట్లా? ఏమయ్యా మరి ఇది హింస కాదా? సలిలము ఉర్వి ఆకాశము సర్వము జంతుమయంబు కావునంకలుగు నవస్యమున్ సకల కర్మములందున హింస హింసకుంతలగిన దేహయాత్రయును దుర్ఘటమైనటులుండు.